జగదంబా చరిత్రం శ్రీమద్ దేవీ భాగవతంలో భాగంగా సుఖయోగేంద్రుడు దేహభ్రాంతి లేని రాజఋషి అని పిలువబడే జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. జనక మహారాజులందరికీ విదేహులు అని పేరు. విదేహుడు అంటే వికల్పముగా దేహభ్రాంతి కలవాడు. శరీరంలో ఉంటాడు కానీ శరీరం మీద వ్యామోహం ఉండదు. అన్ని సుఖాలు అనుభవిస్తాడు, సుఖాల మీద వ్యామోహం ఉండదు. విదేహుడు అనే శబ్దం మనకి కూడా రావాలి అంటే మనం కూడా ఒక పని చేయాలి. దొరికినప్పుడు ఆహారాన్ని స్వీకరించి, దొరకనప్పుడు దాని గురించి ఆలోచించకపోతే వాణ్ణి విదేహుడు అంటారు. ఈరోజు మీ అదృష్టమునో నా అదృష్టమో బాగుండి, మంచి బొబ్బట్లో లేకపోతే పులిహోర, దధ్యోదనమో, పిండి వంటలు, కూరగాయలతో భోజనం దొరికింది. అయ్యి బావ ఎంత బాగుందో అని అనుకుని ఆస్వాదిస్తూ ఆ రోజు తిన్నాం. మర్నాడు కర్మయోగం వల్ల పచ్చడి వెతుకులే దొరికాయి. అయ్యో నిన్న పిండి వంటలతో భోజనం దొరికింది, ఈ పూట ఇలా అయిపోయింది అని ఏడవకూడదు. పచ్చడి వెతుకులు కూడా దొరకకుండా మూడో రోజు పూర్తిగా ఉపవాసం ఉండవలసి వచ్చిందనుకోండి, మొదటి రోజు పిండి వంటలు, రెండవ రోజు పచ్చడి మెతుకులు, మూడో రోజు అసలు మెతుకులే దొరకలేదు అని చింతిస్తే వాణ్ణి దేహి అంటారు. అదే విదేహుడు అంటే ఆనాడు అనగా మొదటి రోజు పిండి వంటలతో భోజనం చేసినప్పుడు ఏ ఆనందం పొందాడో, రెండో రోజు ఉత్తి పచ్చడి మెతుకులతో తిన్నా, గుంటూరు కొరివికారంతో తిన్నా అదే ఆనందం పొందాలి. మూడవ రోజు అసలు ఏమీ దొరకక ఉపవాసం ఉన్నా అదే ఆనందం పొందగలిగితే వాణ్ణి విదేహుడు అంటారు. ఈ సాధన ఎంతమంది చేయగలుగుతారు? సుఖం వస్తే నా అంత గొప్పవాడు లేడు అని పొంగిపోవడం, ఇంత పెసరు దుఃఖం వస్తే అయ్యో ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే వచ్చాయి, దేవతలంతా నా మీద పగబట్టారని దుఃఖించటం, ఈ రెండు లక్షణములు ఉన్నవాణ్ణి దేహీ అంటారు. ఈ రెండు లక్షణాలు లేకపోతే విదేహుడు అంటారు. ఒక క్షణం నేను మహాయోగిని గొప్పవాణ్ణి అనుకోవడం, మళ్ళీ అంతలోనే నా కర్మ నాకు ఎవరూ లేరని ఏడవడం, ఈ రెండు అంటే పొంగిపోవడం కుంగిపోవటం నీచ లక్షణములు. ఈ లక్షణములు కలిగిన వాణ్ణి దేహి అంటాం, ఇవి లేకపోతే విదేహుడు అంటాం. బంగారం లాంటి భార్య లేక బంగారం లాంటి భర్త, పిల్లలు, సంపదలు ఉన్నప్పుడు ఏ ఆనందం పొందామో, రేపొద్దున వీళ్ళందరికీ దూరమైనప్పుడు కూడా అదే ఆనందాన్ని పొందగలిగితే వాణ్ణి విదేహుడు అంటారు. ఆ ఆనందం పొందలేకపోతే దేహి అంటారు. అందుకే జనకుడి కళ్ళ ముందు ఆయన బంధువులు నశించినా ఆయన ఎప్పుడూ దుఃఖం చెందలేదు, బంధువులు వచ్చినా ఆయన ఆనందంతో పొంగిపోలేదు. జనకుడి భార్య కూడా అంతేట. అంటే ఇప్పుడున్న జనకుడు వేరు, సీత యొక్క తండ్రిగా ఉన్న జనకుడు వేరు. ఆ జనకుడికి ఈ జనకుడికి చాలా తేడా ఉంది. ఆ వంశంలో ఉన్న వాళ్ళందరినీ జనకుడనే విదేహుడనే అంటారు. ఇప్పుడు కలియుగ ఆరంభంలో, ద్వాపరయుగం చివరి భాగంలో, ఇంకా కొద్ది రోజుల్లో కలియుగం ఆరంభమవుతుందనగా ద్వాపరయుగం పూర్తవుతూ ఉండగా శుకుడు పుట్టాడు. అప్పుడున్నటువంటి మిథిలానగర రాజు గారు కూడా ఆనాటి రాజుల్లాగే ఉండేవాడు. ఆయన అల్లుడు యుద్ధంలో చచ్చిపోయాట. అల్లుడు యుద్ధంలో చచ్చిపోతే ఎవరైనా ఎలా ఏడవాలి? ఆ అల్లుండి పరమేశ్వరుడే పట్టుకుపోయాడు అని ఈ జనకుడి భార్య అన్నదట. జనకుడు నిర్వికారంగా కర్మకాండలు చేశాడు, అందుకే వాళ్ళని విదేహులు అంటారు. ఒక్కొక్కప్పుడు మన అదృష్టం బాగుంటే మంచి మెత్తని పరుపులు, ఏసీ రూములు దొరుకుతాయి నివసించడానికి, నిద్రించడానికి. ఒక్కోరోజు ఎంత ప్రబంధం చేద్దామనుకున్నా, ఏర్పాటు చేసే వాళ్ళకి మన మీద భక్తున్నా ఆ పూట కరెంటు లేకపోవచ్చు, లేదా ఏదో ఒక ఊరిలో ప్రయాణంలో ఉండగా రూము దొరకకపోవచ్చు. అప్పుడు కూడా అలాగే ఉండాలి. ఒక ఆయనకి మీ మీద అభిమానం కలిగిందండి, హరిప్రసాద్ గారికి మీ మీద ఎంతో అభిమానం కలిగి మీకు ఏసీ రూమ్ ఇచ్చి ఉపన్యాసం చెప్పండి అన్నారు. ఆయన చేతిలో ఉన్న పనులన్నీ ఏర్పాట్లు చేశారు. కానీ ఒక్కోసారి ఏమవుతుంది, కరెంటు పోతుంది. అదే సమయంలో జనరేటర్లో డీజిల్ ఉండదు, లేదా డీజిల్ కోసం వెళ్ళిన ఆయనకి మధ్యలో బండి ప్యాచ్ పడింది. అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? అయ్యో తీసుకొచ్చి నన్ను ఇక్కడ మారేశారు, నాకు ఏసీ లేదు అని ఏడిస్తే వాణ్ణి దేహి అంటారు. నిన్న పరమాత్ముని అనుగ్రహంతో చల్లదనం అనుభవించాం, ఈరోజు ఆ పరమాత్ముడు వేడిచ్చాడు, శీతత్వం తర్వాత ఉష్ణత్వం, ఉష్ణత్వం తర్వాత శీతలత్వం రావడం సృష్టి ధర్మం అనుకుంటే వాణ్ణి విదేహుడు అంటారు. ఇక్కడ చాలా బాగా వర్ణించారు దేవీ భాగవతంలో విదేహుడు అనే పేరు జనకుడికి ఎందుకు వచ్చిందో చెప్పారు. జనకుడు సుఖదుఖాలు రెండింటినీ సమానంగా స్వీకరిస్తాడు. ఒక వ్యక్తి నిన్ను గౌరవిస్తే ఎంత ఆనందిస్తాడో మర్నాడు తిట్టినా అంతే ఆనందిస్తాడు. ఇవాళ మీ మీద ఎవరికో ఆనందం కలిగింది, పురాణం విన్నారు, యూట్యూబ్లో పద్మాకర్ గారు ఉపన్యాసం అద్భుతంగా ఉంది, ఆయన గానం బాగుందని ఎవడో మెసేజ్ పెట్టాడు, ఆ పూట మనకు ఆనందం కలిగింది అనుకుందాం. మర్నాడు ఓ దిక్కుమాలాడు కోపం వచ్చింది, చిచ్చి నీ పురాణం బాగాలేదన్నాడు, అప్పుడు కూడా అదే ఆనందం పొందాలి. పొగిడితే ఎంత ఆనందమో తెగడితే అంతే ఆనందం కావాలి. మెసేజ్లు ఎస్ఎంఎస్లు పంపేవాళ్ళంతా భక్తులు అయి ఉండాలనే ఉంది. శిశుపాలుడు మెసేజ్ పెడతాడు, పశుపాలుడు పెడతాడు, భక్తులు ఆనందిస్తారు, అభక్తుడు డిజ్లైక్ కొడతాడు. లైక్ డిజ్లైక్ సమానంగా తీసుకుంటే విదేహుడు అన్నమాట. అందుకని 16 లక్షణములు ఉన్నాయట జనక మహారాజు గారిలో. ఆయన పరమసుందరీమణి అయిన స్త్రీని చూస్తే ఎలా స్పందిస్తాడో, కురూపి అయిన స్త్రీని చూసినా అలాగే స్పందిస్తాడు. మహాపతివ్రతని ఎలా గౌరవిస్తాడో, ఎందుకు పనికిరాని బదారులో తిరిగే వేశ్యని అలాగే గౌరవిస్తాడు. అంటే వేశ్యని తల్లిగానే భావించాడు. ఆయన కళ్ళ ముందు కొంతమంది వేశ్యులు నానాయాత్ర పడుతూ తిరిగితే పాపం వాళ్ళ కర్మయోగం వల్ల వాళ్ళు ఈ రొంపిలో దిగబడ్డారు అని వాళ్ళని తల్లులు కింద భావించి వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించిన ఉత్తముడు ఆయన. చిచ్చి మీరు బదారు పిరుగులని తిట్టలేరు. అసలు ఎవరు బదారు వాళ్ళు, ఎవరు బదారు వాళ్ళు గారండి, ఒకసారి ఆలోచించండి. వాళ్ళ కర్మయోగం వల్ల వాళ్ళ ఆ రొంపిలో దిగబడ్డారు. ఒక్కొక్కడి కర్మ వల్ల దుష్కార్యాల్లో పడతాడు, ఒక్కొక్కడి సంస్కారం వల్ల సత్కార్యాల్లో కడతాడు. అందుకని గురువులు అవసరమైతే తిట్టి మొట్టి కొంచెం స్ట్రాంగ్ అయినా చెప్పి వాడిని మార్చడానికి ప్రయత్నిస్తారు. గురువులు కాని వాళ్ళైతే అసహ్యించుకుంటారు. సామాన్యులైతే వాళ్ళ వల్ల ప్రయోజనం ఉంటే ప్రయోజనం పొంది వాళ్ళని దులపరించుకుపోతారు. కానీ పరమాత్మస్వరూపుడైన మహాత్ముడు విదేహుడు వేశ్యలోనూ తల్లిని చూచి నమస్కరించాడు, పరమ పతివ్రతలోనూ తల్లిని చూశాడు, ముష్టివాడిలోనూ భగవంతుడిని చూశాడు, పరమ ఐశ్వర్య సంపన్నుడిలోనూ భగవంతుడిని చూశాడు, జ్ఞానిని ఒకే రకంగా చూశాడు, అజ్ఞానిని ఒకే రకంగా చూశాడు, సుఖమును సమానంగా స్వీకరించాడు, దుఃఖమును సమానంగా స్వీకరించాడు, సుఖంగా నిద్రపోవడానికి అవకాశం ఉన్న చోట ఒకే రకంగా నిద్రపోయాడు, బండరాళ్ల మీద పడుకున్నా అలాగే నిద్రపోయాడు. ఈ విధంగా సర్వకాల సర్వావస్థలలో ఏ వస్తువుని చూసినా సమత్వంతో ఉన్నాడు. ఆ సమత్వానికి యోగము అని పేరు. సమత్వం యోగ ఉచ్యతే, సమత్వం పొందడమే యోగం. ఆ యోగమును అభ్యసించిన వాడిని యోగి అంటారు. అందుకే జనకుడు యోగి రాజఋషి. ఆ మహాత్ముడు శుకుణ్ణి 3 రోజులు పరీక్షించాడు. శుకుడికి బోధ చేసే ముందు శుకుణ్ణి చాలా పరీక్షించాట. ఆయన అంతఃపురంలోకి సుందరీమణుల్ని పంపాడు, వాళ్ళు ఆయనకి సేవలు చేశారు, వాళ్ళు ముట్టుకుంటే ఈయన ఎలాగ స్పందిస్తాడో పరీక్షించాడు. అయినా ఆయన చలించలేదు. అప్పుడు 3 రోజులు గడిచాక ఒకరోజున సుఖయోగీంద్రుణ్ణి తన ఆస్థానానికి పిలిపించి సింహాసనం మీద ఆయన్ని కూర్చోబెట్టి పక్కన తాను కూర్చుని ఆయనకి చేయవలసిన పూజలు చేసి ఆపై, వ్యాసపుత్ర, ఏదో ఒక కారణం లేకుండా నీలాంటి ఉత్తములు మాబోటి గృహస్థుల ఆశ్రమానికి రారు. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ దగ్గరకి సన్యాసాశ్రమం లేక బ్రహ్మచర్యాశ్రమం లేక వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు వచ్చారంటే లోకశ్రేయస్సు కోసమైనా వచ్చి ఉండాలి, లేదా మాలాంటి వాళ్ళని ఉద్ధరించడానికైనా అయి ఉండాలి. ఒక్కొక్కప్పుడు మేము సంసారంలో పడి చెయ్యరాని పనులు చేస్తూ ఉంటాం. ఎంత గొప్పవాడైనా సంసారంలో ఉన్నాక ఏదో చెడ్డ పని చేయకుండా ఉండలేడండి. సంసారం యొక్క లక్షణమే ఉత్తముణ్ణి కూడా ఒక్కొక్కప్పుడు అపకార్యం చేసేలా చేస్తుంది. ఈ అపకార్యములు చేసి భ్రష్టుడైపోతున్న గృహస్థుని బాగు చేయడానికి ఋషులు అప్పుడప్పుడు మన ఇంటికి అడుగు పెడతారట. చాలా కాలం క్రితం కంచి పరమాచార్యుల్ని, ఎందుకండి మీ యోగులు అప్పుడప్పుడు ప్రపంచమంతా తిరుగుతారు అని ఒక శిష్యుడు అడిగాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, మేము అప్పుడప్పుడు యాత్ర చేసి మీ ఊరికి రాకపోతే మీ ఊళ్ళో ఉన్న వాళ్ళ పాపాలన్నీ అలాగే ఉంటారా, బాగా వర్షం కురిస్తే వీధులన్నీ ఏమవుతాయి, ఎవరో తుడవకుండానే ప్రక్షాళైపోతాయి. వీధుల్లో మలం మూత్రం చెత్త చెదారం పెరిగిపోయినప్పుడు కుంభవృష్టి కురిస్తే ఇదంతా కొట్టుకుపోతుంది. సిమెంట్ రోడ్లు చూసారా, బాగా వర్షం పడితే ఏమవుతాయి, ఆ పేడ చెత్త ఇవన్నీ కొట్టుకుపోయి ప్రక్షాళన అవుతాయి. వర్షం కురవడంతో నేల ఎలా శుభ్రమవుతుందో, ఋషుల రాకతో ఆ ప్రాంతాలు పవిత్రమవుతాయి. ఒక్కొక్క మహాత్ముడు అడుగు పెడితే ఆ స్థలం మళ్ళీ ఒక దశాబ్దం వరకు పరమ పవిత్ర క్షేత్రంగా మారుతుందిట. మన దక్షిణ ఆమ్రాయ పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారు ఒక్కసారి గుంటూరులోకి అడుగుపెట్టారంటే మళ్ళీ ఒక 10 ఏళ్ల పాటు ఆ ప్రభావం మన మీద ఉంటుంది. మళ్ళీ 10 ఏళ్లకు ఆయన ఇంకోసారి అడుగుపెట్టారంటే ఆ ప్రభావం మళ్ళీ ఇంకో దశాబ్దం ఉంటుంది. అలాగే ఉత్తర పీఠాధిపతులు ఒకసారి ఈ ప్రాంతానికి అడుగు పెడితే ఈ ప్రాంతంలో ఏ వైపు చూసినా 4 రెళ్ళు 8 మైళ్ళు చుట్టూతా ఉన్న ప్రాంతం పరమ పవిత్రమవుతుంది, యోగస్థలం అవుతుంది. ఇక్కడున్న పరమ పాపాత్ములు కొంతమంది చేసేటటువంటి పాపముల వల్ల ఈ ఊరికి ఏదైనా నష్టం ఉంటే ఆ నష్టం రాకుండా పోతుంది. అందుకని శిష్యులు అడుగు పెట్టాలి, జగద్గురువులు అడుగు పెట్టాలి. వాళ్ళు అడుగు పెడితే ఆ స్థలం తీర్థయాత్రా స్థలం అవుతుంది. అందున శుకుడు సామాన్యుడు కాదు. శుకుడు ఏ ప్రాంతానికి అడుగు పెడితే ఆ ప్రాంతం పరమ పవిత్ర యాత్రాస్థలంగా తీర్థంగా మారుతుంది. ఆవు పాలు పితకడానికి పట్టే సమయము కంటే ఎక్కువసేపు ఆయన ఎక్కడ ఉండట, ఆ మాత్రం సేపు ఆయన ఎక్కడుంటే ఆ స్థలం ఇక యాత్రాస్థలమే, తీర్థస్థలమే, గంగానదితో సమానమైపోతుంది. అందుకనే జనకుడు ఏమన్నాడు, నీవు మాలాంటి గృహస్థుల ఇళ్లలోకి అడుగు పెట్టడానికి కారణం మమ్మల్ని పవిత్రుని చేయడానికి, నీ సందేహం ఏమిటని అడిగాడు. అప్పటికింకా శుకుడిలో కొంత భ్రాంతి ఉంది. తర్వాత ఆయన మహా అవధూత యోగి అయ్యాడు, కానీ ఇంకా ఆయనలో చిత్తభ్రాంతి ఉందండో. ప్రతి వ్యక్తిలో పుట్టుకతో సంపూర్ణ జ్ఞానం ఉండదుగా, పుట్టుకతో కొంత జ్ఞానం ఉన్నది, దాన్ని సాధనతో మెరుగుపరుచుకోవాలి. అందుకని పుట్టుకతో ఆయన రత్నమట, జాతి రత్నం. రత్నాన్ని కూడా ఏం చేస్తారు, పులుగు పెడతారు, అంటే అందులో ఉన్న చెత్తను కడుగుతారు, సాన పెడతారు. సాన పెట్టిన రత్నం, సాన పెట్టిన వజ్రం అవ్వాలి. యోగులు పుట్టుకతో జ్ఞానంతో పుట్టిన పెద్దల సాంగత్యంతో తమలో ఉన్న లోపాలు వదిలించుకొని సాధన చేసి మహాత్ములు అవుతారు. అలా మహాత్ముడు అవడం కోసమే జనకుడి దగ్గరికి శుకుణ్ణి వ్యాసుడు పంపాడు. జనకుడు కూడా ఏమీ ఎరగనట్టుగా నీవెందుకు వచ్చావు అని ప్రశ్నించగానే ఆయన వినయంగా నమస్కరించినటువంటి జనకునికి ఆశీర్వచనం అందజేసి, మహారాజా నాకు ఒక అనుమానం, అసలు నిన్ను విదేహుడని ఎలా అన్నారు? రాజు అయ్యాక శత్రువులుంటారు, మిత్రువులుంటారు. నీ నగరంలోకి ఎవరైనా అడుగు పెడితే వాళ్ళని బాగా పరీక్షిస్తే కానీ లోపల కొదలవు కదా. నువ్వు కూడా స్త్రీ వల్ల భోగాలు అనుభవిస్తున్నావు, సంతానాన్ని పొందావు. సంతానం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ వ్యక్తికి నా డబ్బు నా పిల్లలకి ఇవ్వాలనే కోరిక వస్తుంది. సంతానం లేకపోతే మాత్రం ఇస్తారని నమ్మకం లేదు, కానీ సంతానం ఉన్నవాడికి ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాలనిపిస్తుంది. ఇక్కడ 2 మార్గాలు చెప్పారు. ఒక ఆయనకి అస్సలు సంతానం లేదు, అయినా చూస్తూ చూస్తూ ఎవరికి రూపాయి ఇవ్వలేక ఆ డబ్బుని భూమి మీద వదిలేసి చచ్చిపోయాడు. వాడు పిసిని కొట్టుతనంతో బ్రతికినంతకాలం తాను అనుభవించక ఎవరికి ఇవ్వక చచ్చిపోయిన వాడు ఉన్నాడు. సంతానం లేకపోయినా దాన ధర్మాలు చేసే బుద్ధి కొందరికి ఉండదు. అలాంటి వాళ్ళు ఉంటారా? ఉంటారు. మన పురాణాల్లో స్వయముగా శుకుడే చెప్పాడు. చెప్పిన దానికి ఉదాహరణగా నేను చాలా కాలం క్రితం చూశాను. గణపవరం ఒక ఊరుండేది, ఆ ఊళ్ళో ఒక ముసలావిడ ఉండేది. ఆవిడకి లంక అంత ఇల్లు ఉండేది, 2 ఎకరాల స్థలంలో ఇల్లు ఆవిడది, బ్రహ్మాండమైన ఇల్లు. ఆ ఇల్లు కూడా లంక అంత కొంపని ఎదుగున్నానంటే అంత పెద్ద ఇల్లు. ఆవిడ ఒక్కతే, భర్త పోయాడు, పిల్లలు లేరు. ఇంటి నిండా కరివేపాకు చెట్లు ఉండేవి, జామ చెట్లు ఉండేవి, మామిడి చెట్లు ఉండేవి. ఆవిడకి ఇంకా పొలాలు పుట్ర చాలా ఉన్నాయి. రోజు కరివేపాకు సహితంగా అన్ని రెమ్మలు పీకి దాన్ని ఒక కుర్రాడికిచ్చి ఆ కరివేపాకు రెమ్మలు లెక్క పెట్టి ఇదిగో 10 మండలు ఇచ్చా, 10 మండలకి 10 పైసలు, 20 మండలకి 20 పైసలు అని అమ్మించేది. కరివేపాకు అమ్మించింది, పాలు అమ్మించింది, పిడకలు అమ్మించింది. ఒక్క జామకాయ ఆవిడ జీవితంలో ఒక్కటి పెట్టింది కాదు. నా చిన్నప్పుడు నాకు ఆ జామకాయలు చూస్తే అనిపించేది, నోరూరేది, ఎంతంత జామకాయలు ఉండేవి. ఏం లాభం? ఆవిడ బ్రతుకున్నంతకాలం ఒక్క జామకాయ ఇవ్వలేదు. ఆ జామకాయలు అమ్ముకునేది పాపం, మామిడికాయలు అమ్ముకునేది. ఎవరి చేత ఏ పని చేయించుకున్నా రూపాయి ఇచ్చేది కాదు. ఆవిడ దాదాపు ఒక 83 ఏళ్ళు బ్రతికింది. ఆవిడ చచ్చిపోయే సమయానికి నాకు 12 ఏళ్ళు. చిన్నపిల్లలు కదండి, అందుకని మేము కూడా అప్పుడప్పుడు రహస్యంగాను ఈ జామకాయలు ఇవ్వకుండా ఉంది, ఇవి ఎప్పుడు చూస్తుంది, జామకాయలు ఎప్పుడు తినేద్దాం అనుకునేవారు పిల్లలు. ఉన్న విషయం చెప్పాలి కదా. చిన్నపిల్లలకి ఏమనిపిస్తుందంటే ఈ ముసలావిడ పోతే బాగుండు, ఈ జామకాయలు తినేయాలి అనిపించేది. అప్పుడు మా నాన్నగారు, రే తప్పురా బాబు, పరాయుసము పావుతో సమానం, ఆవిడ చచ్చిపోతే బోడి జామకాయ మీకు వస్తుంది, కానీ ఇతరుల చావు కోరుకుంటే మీ పిల్లలు భవిష్యత్తులో ఇబ్బంది పొందుతారు. ఎప్పుడు లోకాహ సమస్త సుఖరూపం తరుకోండి, జామకాయ పోతే పోయి నీకు దోమకాయ తినండి అనేవారు ఆయన. మా నాన్నగారి ఎఫెక్ట్ అందరి మీద ఉండేది కనుక పిల్లలు ఈ బుద్ధిని మరల్చుకున్నారు. ఆవిడ ఇంకొక 3 ఏళ్లలో చచ్చిపోతున్నారుగా, ఎక్కడి నుంచో కుర్రాడు చేరాడు. ఆవిడకి వరసకు మనవడు అవుతాడట. అమ్మమ్మ బామ్మ ఏదో వరస కలిపి నేను మీ చుట్టం అనగానే, చుట్టమైనా పక్కమైనా సరే నా ఇంట్లోకి రావడానికి వీల్లేదండి ఆవిడ. లేదు నీకు సేవ చేయమని మా అమ్మ పంపింది, నువ్వు ముసల్దాని అయిపోయావు, నీకు బాగా సేవ చేస్తానన్నాడు. అయితే ఆ ఎదురుగుండా ఉన్నటువంటి పాకలో ఉండు, గొడ్ల పాకలో, అక్కడి నుంచి మాత్రం నా ఇంట్లోకి రాకూడదు, ఇంట్లోకి వచ్చామంటే నా సొంగులు ఏమున్నాయో లెక్క కడతావు అందిట. అలాగే అన్నాడు. వాడు గొడ్ల పాకలో మకాం పెట్టాడు. ఈవిడికి సేవ చేస్తానన్నాడుగా. ఈవిడు వీడిని పరీక్షించడానికి మొదట్లో 6 జామకాయలు ఇచ్చి, ఈ 6 జామకాయలు 6 రోజులు 30 పైసలకు అమ్మాలంది. వీడు 30 పైసలు సాయంకాలానికి పట్టుకొచ్చాడు. ఇలా 4-5 రోజులు అయ్యాక, అమ్మయ్య పర్వాలేదురా బాబు, వీడి జామకాయలు జాగ్రత్తగానే అమ్మి డబ్బులు పట్టుకొస్తున్నాడని, ఇక అప్పటి నుంచి వీడికి జామకాయల మూట, మామిడికాయల మూట, కరివేపాకుల మండలు ఇవన్నీ ఇచ్చి వాడిని అమ్మించేది. వీడు పొద్దు నుంచి సాయంకాలం దాకా ఈ బస్తాలకు బస్తాలు పోసుకెళ్ళి నానాయాతన పడి అమ్మి డబ్బులు పట్టుకొచ్చేవాడు. ఆవిడ ఎంత లెక్క పెట్టేదంటే, ఆరికి అందులోంచి ఒక్క కరివేపాకులు ఒక్క రెమ్మ తేడా వచ్చినా కనిపెట్టేసేదండి ఆవిడ. అంత జాగ్రత్తగా వ్యాపారం చేసింది. వీడికి ఎప్పుడు ఏం పెట్టలేదు. ఏం పెట్టింది మహా అయితే అంటే, అన్నం మిగిలాక అన్నం వండుకు తిన్నాక ఏమైనా 2 మెతుకులు మిగిలితే పెట్టేది, గొడ్డు మెతుకులు ఇచ్చేది, కాస్త పులిసిపోయిన మజ్జిగ ఇచ్చేది. వీడి పాటలు వీడే పడేవాడు. చుట్టుపక్కల వాళ్ళు అనేవారు, ఎందుకురా నీకు ఈ కర్మ, ఆవిడ సరిగ్గా తిండి పెట్టదు, మంచినీళ్ళు ఇవ్వదు, ఒక్క రూపాయి కూడా నువ్వు అమ్మినటువంటి దాంట్లోంచి తీసుకొని ఇవ్వదు, ఎందుకు ఇంత గొడ్డు జాగిరీ చేస్తున్నావంటే, నేను ఎలా అయినా ఆవిడకి వరుసగా మనవండి కదండి, ఇవాళ కాకపోతే రేపైనా ఆవిడ పోకపోతుందా, ఆవిడ పోయిన తర్వాత ఆ డబ్బంతా అదే కదండి, ఆవిడకి ఎవరున్నారండి, అందుకే నేను ఈ జాగిరీ చేస్తున్నానండి వాడు పాపం వీడు. 3 ఏళ్ళు గడిచింది. ఒక ఫైన్ మార్నింగ్ ఆవిడ డామ్ అంది. ఊళ్ళో వాళ్ళందరూ పిసిని కొట్టేవాడు, ఈవిడికి గొడ్డు చాకరీ చేయించుకుంది కానీ ఎవరికి రూపాయి ఇవ్వలేదు, ఈవిడికి దహన సంస్కారాలు మేము చేయమన్నారు. వీడు ఎలాగో మా బామ్మ, మా అమ్మమ్మ, మా వరస అనుకుంటూ ఆవిడ్ని తీసుకెళ్ళి ఏదో ఊళ్ళో ఒకళ్ళిద్దరిని బతిమాలి మొత్తం మీద దహన సంస్కారాలు చేశాడు. ఆవిడ ఇల్లంతా వెతికారు ఈ దహన సంస్కారాలకు ఏమైనా డబ్బులు దాచిందేమోనండి. ఇంట్లో బీరువ, పాతకాలపు బీరువ ఉంది, అందులో రూపాయి లేదు. ఇంతకాలం సంపాదించిన డబ్బు ఎక్కడ కనపడలేదు అండి. నగలు లేవు. ఆవిడ ఒంటి మీద ఏదో మాట వరసకో ముక్కు పొడకో ఏదో ఉంది తప్ప పెద్దగా నగలు లేవు, డబ్బులు లేవు. మరి ఏం చేసిందో తెలియదు. ఆవిడ రోజు ఓ బొంత మీద పడుకునేది. ఆ బొంత కుళ్ళిపోయి కుళ్ళిపోయి రామచంద్ర పరమ దుర్వాసన వచ్చేసింది. ఏకకాలంలో 100 గొడ్లు కుళ్ళిపోతే, రావంగులు కూలిపోతే, శ్మశానంలో రకరకాల జంతువులు కుళ్ళిపోతే, ఆదివారం నాడు మార్కెట్ దగ్గర మేకపోతులు కొట్టిపారేస్తారే, వాటి యొక్క కళేబరాలు గుట్ట పక్కన పెడితే ఎలా ఉంటుందో దుర్వాసన, ఆ వాసన ఆవిడ బొంతలోంచి వచ్చేది. ఈ తగలబెట్టడానికి తీసుకెళ్లిన వాళ్ళు చిచ్చి దరిద్ర బొంత అని, ఈ బొంతతో పాటు ఆవిడ కూడా తీసుకెళ్లి శుభ్రంగా తగలబెట్టేశారు. సరే అందరూ ఇంటికి వచ్చి చూశారు, ఇల్లంతా వెతికారు. ఇల్లు ఆ వాకిలి తప్ప ఎక్కడ ఒక్క పైసా లేదండి ఇంట్లో. ఇక వీడు చూడండి, ఇన్నేళ్లుగా చాకరీ చేశాను, ఎంత ఇల్లు వెతికినా ఒక్క పైసా దొరకట్లేదు ఒకటి అన్నట్ట. కాసేపటికి శ్మశానం దగ్గర నుంచి, కాటికాపర్ దగ్గర నుంచి ఒక కబురు వచ్చింది. వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆవిడ ఏం చేసింది, రోజు వచ్చిన డబ్బులన్నీ కుళ్ళు పంతులో పెట్టేది. కుళ్ళు పంతులో పెడితే ఆవిడ ముట్టుకోడని, ఆ కుళ్ళు వాసనకు దూరం పెడతాడని, ఆ కుళ్ళు బొంతని ఆవిడ శవంతో పాటు తగలబెడితే అందులో నోట్లన్నీ కాలి బూడిదైపోయి ఇంతంత పెసరు చివరిన ముక్కలు ముక్కలు మిగిలాయిట. ఆ ముక్కలు లెక్కెడితే 100 నోట్లు 50 నోట్లు దాదాపుగా 1 కోటి రూపాయలు ఉంటుంది. ఇంత ఆస్తి తగలబెట్టి చచ్చిపోయింది ఆవిడ, మా కళ్ళ ముందు చూసాం. అంటే ఎందుకు చెప్తానంటే, చచ్చేటప్పుడు కూడా చచ్చి చాకరీ చేసిన వాడికి 1 రూపాయి ఇవ్వకుండా బొంతతో పాటు తగలబెట్టి పట్టుకుపోయింది ఆవిడ. అందుకనే కొంతమంది ఏమన్నారు, ఒరే నువ్వు ఎంత సంపాదిస్తేనరా, నీతో పట్టుకుపోతావా, తగలెడతావా, నీ మొహం మీద వేసుకుని తగలబెట్టుకుంటావా అంటారే, అలా తగలబెట్టుకుపోయింది పాపం. కొంతమంది జీవితం అంతే, తాము తినరు, అనుభవించరు, ఇతరులకు ఇవ్వరు. అటువంటి వాళ్ళు కొంతమంది అయితే సంతానం కోసమని డబ్బు దాచిపెట్టి పిల్లలు ఉన్నారు కనుక వారికి ఆస్తి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. నీకు పిల్లలున్నారు, రాజ్యం ఉంది, కాబట్టి నీ రాజ్యం నీ పిల్లలకే ఇవ్వాలనుకుంటావు, చూస్తూ చూస్తూ ఇతరులకు ఇవ్వలేవు. ఆపై నీకు భార్య మీద ఇది భార్య అనే బంధం ఉంటుంది, ఈమె కూతురు, ఇతడు అల్లుడు, ఇతడు కొడుకు, ఈమె కోడలు అనే భ్రాంతి లేకుండా సంసారంలో ఉన్నవాడు ఉంటాడా. నా ఓటి వాడిని చూస్తే ఇతడు సాధువు సన్యాసి అనిపిస్తుంది. అదే ఎవడైనా మూర్ఖుడు వస్తే, ఛీ వీడు మూర్ఖుడు అనిపిస్తుంది. అంటే నీ దగ్గర ద్వంద్వం ఉంది, స్వపరభేదం ఉంది, రాగం ఉంది, ద్వేషం ఉంది. ఇలా రాగద్వేషాలు ఉన్నప్పుడు, వీళ్ళు నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే ద్వంద్వం ఉన్నప్పుడు నువ్వు విదేహుడి ఎలా అయ్యావు. నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు టీవీగా ఉంటావు, అప్పుడు నేను మహారాజును అనుకుంటావా, కాదు కాదు సామాన్యుడు అనుకుంటావా? అనుకోగా, నువ్వు మహారాజు అనే టీవీ వెలగబెడతావు, నేను యజమానుని అనుకుంటావు, ఒకడిని చూస్తే వాడు పనివాడు అనుకుంటావు. ఒకడు రాజు, ఒకడు పనివాడు అనే భేదభావం ఉన్నవాడు ద్వంద్వాతీతుడు ఎలా అవుతాడు? అదే సన్యాసి అనుకో, అడవికి వెళ్ళిపోయి భార్యకి పిల్లలకి అందరికీ అతీతంగా బ్రహ్మచర్య దీక్షతో తపస్సు చేస్తాడు. అప్పుడు వాడికి నేను రాజుని లేక బంటుని అనే భేదం ఉండదు. భార్య ఎప్పుడైతే లేదో నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం ఉండదు. ఎప్పుడైతే ఈ ఆస్తి లేదో ఆస్తిని సంరక్షించుకోవాలనే బుద్ధి ఉండదు. సంరక్షించుకోవాలనే బుద్ధి ఎప్పుడైతే ఉండదో భవిష్యత్తులో వారసులు కావాలనే కోరిక ఉండదు. హాయిగా తపస్సు చేసుకుంటూ కాషాయ వస్త్రాలతో దొరికితే తింటాం, లేకపోతే పస్తుంటాం. దానివల్ల భగవద్ ధ్యానం చేసి తరిస్తాం. అందుకే సన్యాసి సుఖి అని, సంసారి దుఃఖి అని శాస్త్రాలు చెప్పాయి. ఇప్పుడు చెప్పు, నువ్వు విదేహుడివా అన్నట్ట. నువ్వు చెప్పిందంతా నిజమేనాయనా అన్నాడు జనకుడు. ముందేం కాదనలా, అబ్బే నువ్వు చెప్పింది తప్పనలా, నువ్వు చెప్పింది నిజమే. సంసారంలో ఉన్నవాడికి రాగద్వేషాలు ఉంటాయి. అంతమాత్రము చేతనే సన్యాసులు రాగద్వేషాలకు అతీతంగా ఉండగలుగుతారా? ఒకసారి ఆలోచించు. నువ్వు అడవికి వెళ్ళావు, అడవికి వెళ్ళిన తర్వాత ఏపులో సింహము వచ్చింది, అప్పుడు దాన్ని చూసి భయపడకుండా ఉంటావు? పొన్ను అంటే మహాజ్ఞానివి. సన్యాసులైన వాళ్ళు సింహాలు పులులు చూసి భయపడుతున్నారా లేదా? వాళ్ళ ఆశ్రమాలు కట్టుకుంటున్నారా లేదా? ఆశ్రమం మీద ఉన్న కప్పు పాడైపోతే మళ్ళీ కొత్త తాటాకులో ఏతాకులో వేసుకుంటారా లేదా? ఆశ్రమాల్లో ఉన్నవాడు కూడా కాషాయ వస్త్రాలు తిరిగిపోతే మళ్ళీ కొత్త కాషాయ వస్త్రాలు తెచ్చుకుంటున్నారా లేదా? నువ్వు అక్కడున్నప్పుడు కూడా పాములకి వాటికి భయపడతావా లేదా? కాబట్టి ఏ ఆశ్రమంలో ఉన్నామన్నది కాదు, మన మనస్సు ఎటువంటిది అనేది ముఖ్యం. అది మీ తండ్రి గారు నీకు నేర్పించడానికి నా దగ్గరికి పంపారు. నేను ఇవన్నట్టే సింహాసనం మీద మహారాజులాగా కూర్చున్న భగవంతుడు నన్ను కాసేపు రాజపదవిలో పెట్టాడు, రాజుగా నా కర్తవ్యం అనుకుంటాను తప్ప అహంకరించను. రేపు ఎప్పుడైనా నా పదవి పోయిందనుకో, ఆ పదవి పోవడం కూడా పరమేశ్వర అనుగ్రహం అనుకుంటాను తప్ప అయ్యో పదవి పోయిందని ఏడవను. పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే గారి ఎగితే ఎగిరి గంతులేసి బాంబులు పేల్చి రేపు ఓడిపోతే ఇంట్లో పడుకోను. నేను నెగ్గినా ఓడినా ఒక రకంగా ఉంటాను. నాకు భార్య ఉన్నా లేకపోయినా ఒకటే, భోజనం వచ్చినా లేకపోయినా ఒకటే, శత్రువైనా మిత్రుడైనా ఒకటే. ఇది ఇంట్లో ఉన్నా సాధించవచ్చు, అడవిలో ఉన్నా సాధించవచ్చు. మనస్సు అదుపులో లేనివాడు అడవిలో ఉన్నా సంసారంలో ఉన్నవాడి కంటే ఎక్కువ ప్రమాదకారి. అన్నిటికీ మనస్సే. మన ఏవ ప్రధానం హి కారణం బంధమోక్షయోహ. ఒక వ్యక్తితో కానీ వస్తువుతో కానీ బంధము కానీ, ఆ బంధం నుంచి విముక్తి పొందడం కానీ మనస్సు వల్ల ఏర్పడతాయి. దానికి ఉదాహరణగా చెప్పారు. పూర్వం ఒక గురువుగారు ఇద్దరు శిష్యులకి పాఠం చెప్పి, నాయనా శిష్యులారా, మీ ఇద్దరు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటారా లేక గృహస్థాశ్రమంలోకి వెడతారా అన్నాడు. మేమిద్దరం బ్రహ్మచారులుగా ఉంటామండి, బ్రహ్మచర్యం అయ్యాక సన్యాసం పుచ్చుకుంటామండి, మేము గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి మీ దగ్గరికి రాలేదు. యావత్ జీవితం సన్యాసి జీవితం గడపాలి, సన్యాసి జీవితానికి ముందు బ్రహ్మచర్య దీక్ష ఉంటుంది, ఆ దీక్ష మాకు ఇప్పించండి అన్నారట. అయితే ఒక విషయం చెబుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలని తాకకండి, స్త్రీని తాకితే మీ మనస్సులో స్పందనలు రావచ్చు, అప్పుడు మీ బ్రహ్మచర్య దీక్ష దెబ్బతింటుంది, కాబట్టి ఆడవాళ్ళని తాకవద్దు అని గురువుగారు చెప్పి వాళ్ళిద్దరికీ బ్రహ్మచర్య దీక్ష ఇచ్చాడు. ఈ ఇద్దరు అప్పటి నుంచి ఆడవాళ్ళు ఎవరైనా వస్తే ముట్టుకోకండి, అక్కడే పండు పెట్టి వెళ్ళిపోండి అనేవాడు. ఎందుకంటే వాళ్ళు ముట్టుకుంటే ఏ స్పందన వస్తుందో దానివల్ల మీరు భ్రష్టులు అవుతారేమో అని గురువుగారు చెప్పారు కదా. అందుకని ఆడవాళ్ళని వీళ్ళు ముట్టుకునేవారు కాదు, ఎవరన్నా వచ్చి కాళ్ళకి దండం పెట్టకపోతే కాళ్ళు ముట్టుకోకుండా దండం పెట్టండి అనేవారు. ఇలా ఒక ఏడాది గడిచింది. ఒకసారి ఇద్దరూ కలిసి గంగానది దగ్గరికి వెళ్ళారు. ఆ పూట గంగానదికి బాగా వరద వచ్చింది. గంగని యువతల నుంచి అవతలకు పెడదామని వీళ్ళిద్దరూ ప్రయత్నిస్తూ ఉండగా గంగలో బాగా వేగంగా నీరు ప్రవహిస్తుందిట. వీళ్ళిద్దరికీ ఈతొచ్చు, ఇద్దరు గజ ఈతగాళ్ళే, అందుకని ఈదడానికి సిద్ధపడ్డారు. ఈది అవతల ఒడ్డుకు వెళ్ళాలనుకున్నారట. ఇంతలో ఏం జరిగింది, ఒక పరమసుందరీమణి అయిన స్త్రీ వచ్చి, అయ్యా నేను అర్జెంటుగా అవతల ఒడ్డుకు వెళ్ళాలండి, అవతల నా భర్త నానా యాతన పడిపోతున్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, నేను ఇప్పుడు అవతల ఒడ్డుకు వెళ్ళి ఆయనకి మందు వెయ్యాలి, ఆయన్ని సేవించాలి, దయతో నన్ను అవతలకి తీసుకెళ్ళండి అని. అనగానే వాళ్ళలో ఒకడు, మా గురువుగారు ఆడవాళ్ళని ముట్టుకొద్దన్నాడు బాబు, అయ్యి మేము బ్రహ్మచారులు అన్నట్టు. రెండోవాడు, టక్కున్న వీపెక్కమ్మా అని ఆవిడ వీపు మీద పడుకోబెట్టుకుని రిమ్మును ఈదుకుంటే అవతల ఒడ్డుకు తీసుకెళ్ళి ఆవిడ వదిలేశాడు. ఇంకా చూడండి, మొదటి శిష్యుడు అమ్మో మన గురువుగారు చెప్పినటువంటి దీక్ష విడిచిపెట్టావు, గురువుగారు ఏమన్నారు పొరపాట్లు కూడా స్త్రీని ముట్టుకొద్దన్నారు, అందులో అంతంతగత్తిని వీపు మీద వరి పడుకోబెట్టుకున్నావు, ఆవిడ అవయవాలు నీకు తగిలాయి, నువ్వు భ్రష్టుడు అయిపోయావు అన్నట్ట. ఇలా ఎంత చెప్పినా ఈయనేం పట్టించుకోలేదు. ఆవిడ అవతల ఒడ్డుకు దేబెట్టాడు. తిరిగి అవతల ఒడ్డుకు వచ్చేసారు వాళ్ళు పని అయ్యాక గురువుగారి దగ్గరికి వెళ్ళారు. గురువుగారి దగ్గరికి వెళ్ళగానే ఈ మొదటి శిష్యుడు, గురువుగారండి గురువుగారండి, ఈ రెండోవాడి వాళ్ళు చాలా పెద్ద అపరాధం చేశాడండి, గురువుగారు ఆజ్ఞను ధిక్కరించాడండి అన్నట్ట. ఏం చేశాడు వాడు అన్నాడు గురువుగారు. మీరేమన్నారు స్త్రీని ముట్టుకోద్దన్నారు. ఆయన, మనవాడు ఏది రెండోవాడు నా స్నేహితుడు వీపు మీద అందగత్తిని పడుకోబెట్టుకుని ఈత కొట్టుకుంటూ అవతల ఒడ్డుకు తీసుకెళ్ళాడండి, మధ్య మధ్యలో ఆవిడ జారిపోకుండా గట్టిగా నొక్కి మరీ పట్టుకున్నాడండి వీపుకి అన్నట్ట. అప్పుడు గురువుగారు ఏమన్నారు తెలుసా, ఓరి మూర్ఖుడా, నేను చెప్పిన సూత్రములోని సారం నీకు అర్థమవలేదు, వాడికి అర్థమయ్యింది. స్త్రీని ముట్టుకోద్దంటే అసలు ఆడవాళ్ళందరినీ బహిష్కరించమనే, అనవసరముగా స్త్రీ సంపర్కం పెట్టుకోవద్దు, దానివల్ల బ్రహ్మచారికి భ్రష్టత పొందే అవకాశం ఉంది కనుక అలా చెప్పాను. అంతేగాని ఒక అమ్మాయి చచ్చిపోతుంటే కాపాడద్దనే, నీళ్ళల్లో ఒక పిల్ల కొట్టుకుపోతుంటే అమ్మో ఆడపిల్లలు ముట్టుకోకూడదంటే ఆ అమ్మాయి చచ్చిపోదు, అది మహాపాపం కాదు. ఒక స్త్రీ తన భర్తకి మందు వెయ్యడానికి అవతల ఒడ్డుకు చేర్చమంటే ఆయన వెంటనే చేర్చి మనిషిని పెంచుకున్నాడు, అది నిజమైన బ్రహ్మచర్యం అంటే. ఆయన అమ్మాయిని రక్షించడానికి వీపేద పడుకోబెట్టుకున్నాడు తప్ప ఆవిడ శరీరం తనకి తగిలిందా, దానివల్ల తనకేమొచ్చింది ఇవేం పట్టించుకోలేదు. ఆ అమ్మాయిని అవతల ఒడ్డును విడిచిపెట్టాక ఆ అమ్మాయి గురించి మర్చిపోయాడు. కానీ నువ్వో ఆ అమ్మాయిని ఎక్కించుకున్నప్పటి నుంచి ఎప్పటిదాకా అమ్మాయిని ఎక్కించుకున్నాడు, అమ్మాయి వీపు మీద ఉంది, అమ్మాయిని పట్టుకున్నాడు తాకాడంటే అమ్మాయి స్మరణ చేసావు, నువ్వురా నిజమైన భ్రష్టుడు అన్నట్ట. ఆయన మనస్సుతో పట్టించుకోలేదు, శరీరంతో తాకాడు, కానీ వీడు మనస్సులో ఎంతసేపు అమ్మాయి. మూర్ఖులు ఏం చేస్తారన్నమాట, ఎవరో ఒక వ్యక్తి మీద ద్వేషంతో ఆ వ్యక్తిని వాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేక నిరంతరము వాళ్ళనే స్మరిస్తారు. అప్పుడు అది భయంకరమైన రాగం, ఆ రాగం వల్ల ద్వేషం పెరుగుతుంది, రాగం వల్ల ద్వేషం పెరగడం వల్ల చివరికి వాళ్ళే వీళ్ళే వచ్చే జన్మలో వాళ్ళే పుడతారట. అందుకని గురువులు ఏం చెప్పారు, నాయనలారా అలాంటి వాటి తోలికి వెళ్ళొద్దరా అని చెప్పారు. చెబితే కొంతమంది కోపం కూడా ఉంటుంది, వాళ్ళు కోపిస్తే గురువులకు వచ్చే నష్టం ఉంది, జగద్గురువులు అలాగే చెబుతారు. ఇప్పుడు ఇంతకీ నిజమైన బంధం ఏది, మనస్సు వల్ల ఏర్పడుతుంది. అందువల్ల మద్యం తాగినా కూడా దాని మీద బంధం లేకపోతే ఆ మద్యం యొక్క ప్రభావం ఏమీ చేయదు. అందుకే శంకరాచార్యులు వారు ఏం చేశారు, శిష్యుల్ని పరీక్షించడానికి ఒక రోజున ఓ లీటర్ సీసా తీసుకుని సారా గడగడ తాగేశాడు. శిష్యులు చూశారు, ఓహో ఆ నాలుకలు బయటెట్టి గురువుగారు సీసాతో పుచ్చుకుని గడగడా తాగారు మద్యం, మనం కూడా మద్యం తాగేయొచ్చని వాళ్ళు తలకో సీసా పుచ్చుకున్నారు. మర్నాడు గురువుగారు వీళ్ళందరినీ వెంట పెట్టుకుని బంగారాలు తయారు చేసేటటువంటి కొట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కరిగించిన సీసం గడగడ తాగాడు. ఇప్పుడు శిష్యులకే చూశాడు వాడు అన్నారట. అప్పుడు చెప్పారు గురువుగారు, ఇప్పుడు అర్థమైందా, సమస్త ప్రాణుల్ని తనతో సమానమైన బ్రహ్మగా భావించేవాడు సీసా తాగుతాడు, సీసము తాగుతాడు. కానీ మీరు సీసా తాగేటప్పుడు నాతో పోటీ పడ్డారు, సీసం తాగమంటే నోరు వెళ్ళబెట్టారు, రెండింటినీ సమానంగా స్వీకరించగలిగితే అప్పుడు మీరు జ్ఞానులు, అప్పుడు మీరు ఏం చేసినా మీకు ఆ పాపము పుణ్యము ఉండదన్నాడు. ఆ స్థాయికి సాధనతో వెళ్ళాలంటే ఏ వస్తువు మీద ఎక్కడున్న భ్రాంతి ఉండకూడదు. నాకు సంసారంలో ఉన్న సంసార భ్రాంతి లేదు, సన్యాసంలో ఉన్న సన్యాస భ్రాంతి లేదు, అన్నిటినీ సమానంగా స్వీకరిస్తాను. నీలో చిత్త భ్రాంతి ఉంది, నీ దృష్టిలో సంసారం ఒక బంధం, సంసారం బంధం ఎలా అవుతుంది, భగవంతుడు సృష్టి ఏర్పాటు చేశాడు, ఏర్పాటు చేసినప్పుడు స్త్రీ పురుషులని ఇద్దరిని సృష్టించాడు, ఈ ఇద్దరిని దంపతులు అవ్వమన్నాడు, ఈ ఇద్దరిని మిథున ధర్మము ద్వారా పిల్లల్ని ఉత్పాదించండి అన్నాడు, తద్వారా సృష్టి యొక్క పరంపర కొనసాగించమన్నాడు, మళ్ళీ ఆ మైథునం అనే కార్యక్రమం ధర్మముతో కూడినది అయి ఉండాలన్నాడు, ధర్మము ద్వారా అర్థం, ధర్మము ద్వారా కామం, ధర్మము ద్వారా మోక్షము పొందండి అన్నాడు. వరుసగా ధర్మ అర్థ కామమోక్షములని నాలుగు పొందకుండా ఒక్కసారి మోక్షం పొందుదామంటే అమాంతంగా చెట్టు మెంచి కింద పడిపోయినటువంటి వ్యక్తి అయిపోతాడు జీవి. ఒక వ్యక్తి నేల మీద పడుకోకుండా చెట్టు మీద పడుకుంటాను అని చెట్టు ఎక్కి కొమ్మ మీద పడుకున్నట్ట. కొమ్మ మీద పడుకున్నప్పుడు నిద్దట్లో ఇలా అన్నాడు, ఆ ఊగడంలో డామ్మని కొమ్మ మీద కింద పడ్డాడు, పడగానే నడుము విరిగిపోయింది, కాళ్ళు చేతులు విరగబడ్డాయి. అదే వాడు నేల మీద పడుకుని ఉంటే వాడు నిద్దట్లో దొల్లిన నేల మీదే ఉంటాడు గనక భ్రష్టుడు అయ్యేవాడు కాదు. కొమ్మ మీద పడుకోవడం వల్ల కింద పడ్డాడు, కాళ్ళు చేతులు విరిగాయి. ధర్మ అర్థ కామ మోక్షములు వరుసగా పొందని వాడు చిటారు కొమ్మ మీద పడుకున్నవాడితో సమానం. ధర్మార్థ కామ మోక్షములు ఒకదాని తర్వాత ఒకటి పొందేటటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేల మీద పడుకున్నవాడితో సమానం. నేల మీద పడుకున్నవాడు నేల మీద దొర్లుతాడు తప్ప కింద పడే అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాడు కింద ఉన్నాడు కనుక. కింద నుంచి పైకెడతాడు కనుక వాడికి పతనం ఉండదు. ఒక్కసారి పైకెడితే మాత్రం హఠాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎక్కడో కొద్ది మందిని పక్కన పెడితే మిగతా వాళ్ళంతా క్రమ పద్ధతిలో మోక్షం పొందాలట. బాల్యం అయ్యాక యవ్వనం, యవ్వనం అయ్యాక వార్ధక్యం, ఆ తర్వాత దేహం విడిచిపెట్టడం అనే క్రియ ఎలా ఉందో, ఈ కర్మాచరణం ఎటువంటిదో, మానవులు కూడా ముందు చిన్న చిన్న విషయాలతో మొదలుపెట్టి క్రమక్రమంగా జ్ఞానమును అభివృద్ధి చేసుకుని చిట్ట చివరికి అన్నీ విడిచిపెట్టి వైరాగ్యంతో సాధనతో శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాలి తప్ప ఒక్కసారి ముక్తి పొందలేడు. ఫలము తనంత తాను పండాలి, బలాత్కారముగా పండించరాదు. అందువల్ల నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు అడవికి వెళ్ళినా మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు నగరాలు గుర్తుకొస్తాయి. నువ్వు అడవిలో ఉన్నా అక్కడ నీకు బంధం ఉంటుంది. 4 రోజులు పోయాక నీ ఆశ్రమం మీద ప్రేమ పెరుగుతుంది. నువ్వున్న వాతావరణాన్ని విడిచిపెట్టలేవు. అందుకే ఎవడాశ్రమం వాడిదే కదండి. ఋషులు ఆశ్రమాలు కట్టుకున్నా ఇది నా ఆశ్రమం అంటున్నాడు లేదా? ఇవాళ ఈ ఆశ్రమంలో ఉండి ఇది నాది కాదని ఇంకో ఆశ్రమానికి వెళ్ళలేకపోతున్నాడు అంటే వాడికి కూడా ఆ స్థలం మీద వ్యామోహం వస్తుంది, ఆ గుడిసె మీద వ్యామోహం వస్తుంది. కొంతకాలం పోయాక అక్కడ ఉన్న జంతువులతో బంధం పెరుగుతుంది, శిష్యులు వస్తే శిష్యులతో సంపర్కం పెరుగుతుంది, నదిలో రోజు స్నానం చేస్తే ఆ రేవులో స్నానం చేయటం వల్ల నదితో స్నేహం ఏర్పడుతుంది. ఈ విధంగా పరిసరములతో స్నేహము లేకుండా ఉండలేము మనం. అందువల్ల ఇది దృష్టిలో పెట్టుకో, సంసారానికి అతీతంగా ఎక్కడో ఉండి సాధించడం కాదు, సంసారములో ఉండి సంసారమును పట్టుకోకుండా ఉంటే వాడిని యోగి అంటారు. అన్ని సుఖాల మధ్యలో జనం మధ్యలో ఉండి ఆ బంధంతో సంబంధం లేకుండా ఉంటే వాడు యోగి. సయోగి ఉచ్యతే, అతన్ని యోగి అంటారు. ఇంకొకటి, నువ్వు దేన్ని ద్వేషిస్తావో దేన్ని అసహించుకుంటావో అదే పట్టుకుంటుంది. నాకు సంసారం వద్దనవాడిని సంసారమే పట్టుకుంటుంది అండి, నాకు ఇది వద్దనుకున్నవాడిని అదే పట్టుకుంటుంది. అందుకే వద్దనుకోవద్దు కావాలనుకోవద్దు, ఈ రెండింటికి అతీతంగా ఉండు. దీనికి ఉదాహరణ నేనే చెప్పాలి. నాకు ఎవడన్నా మాంసం తింటే చూస్తే 3 రోజులు అన్నం తినలేకపోయేవాడిని, జుగుప్సగా ఉండేది. అందుకని నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా భగవంతుడా ఈ దిక్కు వలన మాంసం తినేవాడు చికెన్ పిక్కు తినేవాడు నా పక్కన కూర్చోకుండా ఉంటే బాగుండు. ఎక్కువగా ఎందుకో కానీ చికెన్ను లేక మటన్నే పెడతారు, ఎక్కువగా చికెనే పెడుతూ ఉంటారు ఈ విమానంలో. మరి వాడికి ఆ చికెన్కి ఏమిటి బంధం కానీ, ఆ చికెన్ తిని చికెన్ గుంజ వచ్చిందేమో అని కూడా అనిపిస్తున్నాను. అందువల్ల నేను ఎక్కినప్పుడల్లా నాకు ఎడం వేపునో కుడి వేపునో సాధారణంగా విండో సీటే తీసుకుంటాను నేను, ఎందుకంటే కొంచెం ఈ వేపు ఉన్నవాడికి చూడకుండా అటు చూడొచ్చని. ఈ వేపు కూర్చునే వాళ్ళు ఇద్దరూ చికెన్ తినేవాడే దొరికేవాడు. 2006-2011 వరకు ఇదే గొడవ. 5 సంవత్సరముల పాటు విమానం ఎక్కినప్పుడల్లా నా పక్కన మాంసం తినేవాడు బాంచి తాగేవాడు దొరికేవాడు. తెగ తాగేసి తినేస్తూ ఉంటే ఏమిట్రా బాబు నాకు ఈ కర్మ అనుకునేవాడిని. వాడు ఎప్పుడైతే అది పిక్కు తింటున్నాడో దాంతోనే పండు కూడా తినలేకపోయేవాడిని, నాకు పండులో కూడా ఆ ఎరుపే కనపడేది, అందుకని తినలేకపోయేవాడిని. ఒక ఫైన్ మార్నింగ్ అంటే 2011లో హఠాత్తుగా మా అమ్మగారు ఏమన్నారో తెలుసా, ఒరే వెర్రాడా నీవు మాంసమును ద్వేషించినంత కాలము నీ పక్కన మాంసం తినేవాడే కూర్చుంటాడు, నువ్వు మాంసంలో కూడా భగవంతుడు చూడు నీకు అది ఆ అసహ్యం దూరం ఎప్పుడైతే అవుతుందో ఈ బాధ తొలగిపోతుందండి. అబ్బా మా అమ్మ ఎంత జ్ఞానోపదేశం చేసిందనుకుని ఆవిడికి దండం పెట్టుకుని దాని మీద ఉన్న ద్వేషం పోగొట్టేసుకున్నా. ఆ రోజు నుంచి ఎవడన్నా మాంసం కొట్టులో మాంసం అవుతున్నా నిర్వికారంగా ఇది కూడా పరమాత్మ సృష్టి అనుకున్నాను. ఎవడన్నా తింటున్నా జుగుప్సు పోయింది. జుగుప్సు పోగానే ఏం జరిగిందో తెలుసా, 2012లో అమెరికా పెడుతుంటే ఈసారి నా పక్కన కూర్చున్న వాళ్ళు ఉత్తి ఫ్రూట్సే తినేవాళ్ళు దొరికారు. ఆ ఇద్దరు కూడా ఆడవాళ్లే దొరికారు. వాళ్ళు కూడా ఎంత 70 ఏళ్ళు 60 ఏళ్ళు అంటే ఇవిడికి 70 ఏళ్ళు ఉన్నాయని నేను అంటలేదు వాళ్ళు గొడవ వాళ్ళు ఆవిడ బాధ ఆవిడ పాపం 25 ఏళ్ళు కూడా అయ్యాడు ఉండొచ్చు కానీ చక్కగా 70 ఏళ్ళ వాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళే కూర్చునేవారు. దానివల్ల నాకు ఎంత సుఖం అనిపించిందో. ఇక ఆ తర్వాత ఈనాటి వరకు నా పక్కన మాట వరసకు కూడా వేరే ఆహారం తినేవాడు కూర్చోవడం మానేశారు ఎప్పుడైతే నాకు ద్వేషం పోయిందో. ఇప్పుడు దంపతులు ఇద్దరం పోతున్నాం కనుక ఈ అసలు బెంగ లేకుండా పోయింది. ఈ మధ్యన కొంచెం వయసులో తేడా వచ్చింది కనుక బిజినెస్ క్లాసులోకి వెళ్ళాక బిజినెస్ క్లాసులో ఇద్దరే కూర్చోవచ్చు హాయిగా. అందుకని మేము దంపతులం కూర్చుంటే మా పక్కన ఎవడు కూర్చోవడంలా. అంటే ఎంత తేడా వచ్చింది, నీవు దేనిని ద్వేషిస్తావో అది భగవంతుడు పక్కనే పెడతాడు. నువ్వు ఎవరినైనా వేస్యా వేస్యా బదారుదేని తిట్టావా, చుట్టుపక్కలందరూ బదారు వాళ్లే పెడతాడు. కాదు అందరూ పతివ్రతలు అనుకున్నావా, వాళ్లలో దేవుడు ఉన్నాడు అనుకున్నావా, పతివ్రతలు రావడం మొదలు పెడతారు. నువ్వు గురువుగారిని దేవుడు అనుకున్నావా, దేవుడు లాంటి గురువే నీ పక్కకు వస్తాడు. గురువు గారు, దుర్మార్గుడు దుర్మార్గుడు దుర్మార్గుడు, వీడు పాపాత్ముడు అన్నావా, వాడు పాపాత్ముడే అవుతాడు. ఫలానా వాడు నన్ను శపిస్తున్నాడన్నావా, వాడు నిన్ను శపించకపోయినా శాపమే తగులుతుంది. ఫలానా వాడు వరం ఇస్తున్నాడు అనుకున్నావా, వరమే తగులుతుంది. ఇవన్నీ నీ మనస్సు నుంచి వస్తాయి, నీ మనస్సు బాగుపడాలి ముందు. కాబట్టి యోగి అవ్వడం అంటే ముందు మనస్సుని బాగు చేసుకోవడం. మన మనస్సు కల్పవృక్షం అంటండి. మన మనస్సుకి భగవంతుడు కల్పవృక్షానికి ఉన్న శక్తి ఇచ్చాడు. రోజు మీరు రోజు ఏమనుకుంటారు, 6:30 కల్లా గురువు గారి కంటే ముందు ఉపన్యాసానికి వస్తాను 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 అనుకుంటే ఖచ్చితంగా వచ్చి తీరతారు. అదే నాకెక్కడండి, నా ఉద్యోగంలో తెమలదండి, ఓ 1/2 గంట లేటుగా వస్తాను అనుకుంటే అలాంటి వాడు గ్యారంటీగా 1/2 గంట లేటుగానే వస్తారు. గురువుగారు నాకు కుదరదండి పురాణం వినడానికి, మా ఆయన పంపడం అన్నావా, మీ ఆయన నిజంగా పంపడం, మా ఆయన దేవుడు నన్ను గురువుగారి ప్రవచనానికి పంపుతాడు అనుకున్నారా, ప్రవచనానికి ఆయన పంపు తీరుతాడు. మీరు చూడండి, ఈ రోజు నుంచే ప్రయత్నం చేయండి, అవుతుందో లేదో. ఒక ఆయన తీర్థయాత్రలు చేస్తూ 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 అడవిలో అలిసిపోయి ఓ చెట్టు కింద పడుకున్నాడు. పాపం అడవి అంతా తిరిగి 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 ఆ రోజుల్లో తీర్థయాత్రల వంకతో చివరికి ఒక చెట్టు కింద పడుకున్నట్ట. పూర్వకాలంలో కాలినడకనేగా యాత్రలకు వెళ్ళేవారు, ఎక్కడికి వెళ్ళినా అంతా కాలినడకే. అలా నడుస్తూ 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 ఓ చెట్టు దగ్గరకు వచ్చాడు. ఆ చెట్టు కింద పడుకొని, ఏమిటో ఒక గుర్రం దొరకడం లేదు, ఏనుగు దొరకడం లేదు, ఇలా నడిచి తిరుగుతున్నాను. డబ్బు ఉన్నవాళ్ళు ఎంత అదృష్టవంతుల్లో పల్లకీల్లో ఏనుగుల్లో గుర్రాల్లో రథాల్లో తిరుగుతారు. అలిసిపోయి నానాయాత్ర పడుతున్నాను, తిండి దొరకట్లేదు అని ఆ చెట్టు కింద పడుకున్నవాడు, ఇంత అలిసిపోయాను, దాహం వేస్తుంది, మంచినీళ్ళు దొరికితే ఎంత బాగుండు అనుకున్నట్ట. అనుకోగానే బంగారపు గ్లాసుతో మంచినీళ్ళు ఆకాశంలోంచి వాడి దగ్గరకు వచ్చి కింద పడ్డాయి. ఒక గ్లాస్ వచ్చి పక్కన టక్కన కూర్చుంది, ఆకాశంలోంచి వచ్చింది, పైగా అది బంగారు గ్లాసు, దాని నిండా మంచి రుచి కలిగిన అమృత జలం ఉన్నది. ఆ నేల మీద డామని పడినా నీళ్లు వలకలేదు. ఆహా, ఈ అడవిలో ఏదో దివ్యశక్తి ఉన్నట్టుంది. మంచినీళ్ళు కావాలనుకోగానే బంగారపు గ్లాసుతో మంచినీళ్ళు వచ్చాయి అనుకుని ఆ గ్లాస్ ఎత్తి గడగడా తాగేశాడు. ఈ మంచినీళ్ళు తాగగానే ఇప్పుడు కరకరమంటూ ఆకలి మొదలయ్యింది. అమ్మ, దాహం తీరింది, మంచినీళ్ళు అనుకోగానే మంచినీళ్ళు వచ్చాయి, ఇప్పుడు ఆకలి మొదలయ్యింది, షట్రసోపేతమైన భోజనం వస్తే ఎంత బాగుండు అనుకున్నాడు. అనుకోగానే టిక్ 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 అని మాయాబజార్లో చూడండి రమణారి డమ్మహ ఎమ్మిహి ఉమ్ముహు అనగానే టకటక వచ్చి పడ్డాయి పదార్థాలు. అలాగ బంగారపు కంచాలు, ఆ బంగారపు కంచంలో ఒక దాంట్లో వంకాయ కూర, ఒక దాంట్లో టెంకాయ పచ్చడి, ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో అప్పడాలు, అప్పడాలతో పాటు చల్లమిరపకాయలు, వేయించినవి పొడియాలు, పకోడీలు, ఇలా రకరకాల పిండి వంటలన్నీ వచ్చి పడిపోయాయి. నెయ్యి కూడా వచ్చింది, ఒరిజినల్ నెయ్యి. ఇవన్నీ వేసుకుని శుభ్రంగా తినేసాడు ఆయన. దొరక దొరక దొరికిందేమో, అందులో వారం రోజులుగా ప్రయాణంలో ఆయనకి సరైన తిండి లేదట, ఏవో కాయలు ఆకులు తిన్నాడు. ఆఫ్టర్ 1 వీక్ బాగా వీక్ అయిపోయిన వీడు ఈ పిండి వంటల భోజనం రాగానే పేకదాకా తిని, అమ్మ భోజనం దొరికిందిరా బాబు, ఇప్పుడు ఇంత భోజనం చేశాక కిళ్ళి వస్తే బాగుండు, కిళ్ళి వేసుకుంటే నోటికి బాగుంటుంది, తినదరుగుతుంది అనుకున్నాడు. అనుకోగానే 2 బంగారపు కంచాలు వచ్చాయి, ఓ దాంట్లో లేత తమలపాకులు, మరో దాంట్లో వక్కలు, సున్నం, ముత్యాల భస్మం, ఇవన్నీ వచ్చాయి. అదేదో కుజానాట, నాకు ఈ తాంబూలం అలవాట్లేదు, నా జీవితంలో ఎప్పుడు తాంబూలం వేసుకోలేదు కనుక తెలియదు, కానీ ఈ మధ్యన వాడు ఎవడు అదేదో పుజానాయో కుజానాయో అన్నాడు, అదేదో మీ దగ్గర తర్వాత తెలుసుకుంటాను. అవన్నీ వచ్చి పడ్డాయి సుగంధ ద్రవ్యాలు. ఓహ్ అనుకున్నాడు వీడు, తాంబూలం కూడా వేసుకున్నాడు. ఇప్పుడు ఈ తాంబూలం వేసుకున్నాక హాయిగా పడుకోవాలనిపిస్తుంది, మంచి పరుపు వస్తే బాగుండు అనుకున్నాడు. మంచి మెత్తని పరుపు కూడా వచ్చింది అటండి. పరుపు మీద పడుకున్నాడు, పరుపు మీద పడుకుని కాలు మీద కాలేసుకున్నాక వాడికి అనుమానం వచ్చింది. ఇందాక నుంచి చూస్తున్నాను ఈ చెట్టు కింద పడుకొని చెట్టు కిందకు వచ్చి మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు వచ్చాయి, భోజనం అంటే భోజనం వచ్చింది, తాంబూలం అంటే తాంబూలం వచ్చింది, పరుపు అంటే పరుపు వచ్చింది, ఏమి వస్తువు కోరితే వస్తూ వస్తుంది. కొంపదీసి చెట్టు మీద ఎవడన్నా బ్రహ్మరాక్షసుడు కానీ దెయ్యంగానే ఉందా అనుకున్నాడు. వెంటనే ఓ బ్రహ్మరాక్షసుడు డామ్మని చెట్టు మీద కిందకు దూకాడు. అమ్మ బాబోయ్, నేను అనుకున్నదంతా నిజమైపోయిందిరా బాబోయ్, ఈ చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, వాడే ఇవన్నీ తెచ్చి పెడుతున్నాడు, వీడు నన్ను మింగేస్తాడేమో అనుకున్నట్ట. అనుకోగానే బ్రహ్మరాక్షసుడు అలా నోరు తెరిచాడు, మింగేశాడు, మాయమైపోయాడు. నిజానికి అక్కడ బ్రహ్మరాక్షసుడు లేడు, ఇంకోడు లేడు, ఆ చెట్టు కల్పవృక్ష అంట, దేవలోకం నుంచి తాత్కాలికంగా అక్కడికి వచ్చింది. కల్పవృక్షం కింద కూర్చుని నీవు ఏమంటే అది అవుతుంది. వీడు మొదట్లో కోరికలు కోరాడు, కోరికలు క్రమంగా పెరిగితే కోరికలు పిశాచాలయ్యాయి. దాంతో ఆలోచన మారింది, బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు అనుకున్నాడు, నిజంగా బ్రహ్మరాక్షసుడు వచ్చాడు, వాడు మింగుతాడు అనుకోగానే మింగాడు. అంటే వీడి మనస్సే వీడి చావుకి మూల కారణమయ్యింది. మన మనస్సు కల్పవృక్షం. ఈ కల్పవృక్షంతో సత్సంకల్పం చెయ్యాలి. సత్సంకల్పం చేసి నేను సంసారంలో ఉంటాను, నాకు మంచి భార్య మంచి పిల్లలు లభిస్తారు, ఇలా నిరంతరం అనుకోవాలి. దుఃఖం కూడా సుఖం అనుకోవాలి. నా భర్త మంచివాడు, నా భర్త ఉత్తముడు అనుకోవాలి తప్ప నా భర్త పంది అనుకోకూడదు. అలాగే నాకు జీవితానికి భగవంతుడు ఇంత వరం ఇచ్చాడు, ఇంతకంటే ఏం కావాలి? ఒక శరీరం ఇచ్చాడు, శరీరంతో పాటు రకరకాల సుఖాలు ఇచ్చాడు అని కష్టాన్ని కూడా సుఖంగా అనుకోవాలి. భావన వల్ల క్రమక్రమంగా దుఃఖం సుఖమవుతుంది. నా భర్తకి ఆయువు ఉంటుంది, లేదా నా భార్యకి ఆయువు ఉంటుంది, మాకు సంపదలు వస్తాయి, మా పిల్లలు బాగుంటారు అనుకోవాలి. రోజు ఎక్కలేని కష్టాలు నాకే, నేను దేవుణ్ణి పూజిస్తున్నాను, అన్ని బాధలే వస్తున్నాయి, దరిద్రం వస్తుంది అనుకుంటే దరిద్రం వస్తుందిట. అదే సంపదలు వస్తాయంటే సంపదలు వస్తాయి. నేను మోక్షం పొందుతాను అనుకున్నావా ముక్తి పొందుతావు? నాకెక్కడ ముక్తి వస్తుందండి? రాదండి. నేను ఎక్కడ కాశీ కడతానండి? రానండి. నాకు మూసియే దిక్కు అంటే నీకు మూసియే దిక్కు. నాయనా సుఖయోగేంద్ర, ఈ గృహస్థాశ్రమంలో సంసారంలో ఉంటూ నేను ముక్తి పొందగలను, అన్నిటికీ అతీతంగా ఉంటాను అనే దృఢచిత్తము కలిగిన వాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. నీ మనస్సుని అదుపులో పెట్టుకో, ఇంద్రియములను అదుపులో పెట్టుకో, ఇంట్లో ఉండి సాధించవచ్చు ముక్తిని. మనస్సు అదుపులో లేనివాడు ఏకాంతంగా అడవికి వెళ్ళినా సాధించలేడు. దేని మీద ద్వేషం పెట్టుకుంటావో అది నిన్ను పట్టుకుంటుంది. నాకు భార్య బంధం అనుకున్నావా? ఏదో రూపంలో భగవంతుడు నీకు భార్యను పంపుతాడు, అది బంధం అయ్యేలా చేస్తాడు. ఇలాంటి ఇంకొక ఉదాహరణ చెప్పనా? ఒక 14 ఏళ్ళు మాతో ఒక ఆయన యాత్రకు వచ్చేవాడు. ఈ యాత్రకు వచ్చిన వాళ్ళ కోసం మొదట్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఆర్గనైజర్సు బస్సు అక్కడ పెట్టగానే ఈ బస్సులో అందరూ వచ్చి కూర్చుంటే ఒకటి నాకు ఫ్రంట్ కావాలి బ్యాక్ కావాలని కొట్టుకుంటారు కదా, అందుకని సీట్లు వేసేవారు. 1, 2, 3, 4 ఇలా స్లిప్ రాసి ఈ సీట్ల నెంబర్లన్నీ ఒక డబ్బాలో వేసి దాన్ని ఇలా బోర్లించి తీసుకోండి మీకు కావాల్సిన స్లిప్ అనేవారు. ఈ జనం వెళ్ళి ఆ స్లిప్ తీసుకునేవారు. ఆ స్లిప్ మీద 1, 2 వస్తే భార్యాభర్తలు 1, 2 సీట్లో కూర్చోవడం, 4, 5 వస్తే 4, 5 కూర్చోవడం. అంటే వాళ్ళు తీసుకున్న స్లిప్ టెస్ట్ ద్వారా వాళ్ళకి సీట్లు కేటాయించేవారు లాటరీ సిస్టంలో. ఒక ఆయన వచ్చి, ఏమండి నాకు ఎప్పుడు వెనక సీట్లు వస్తాయేమోనండి, మీకు పుణ్యం ఉంటుందండి, ఈ స్లిప్పులు వేయకుండా, ఈ గందరగోళం చేయకుండా, లాటరీ తీయకుండా మీరే కాస్త ఫ్రంట్ సీట్ కేటాయించండి అనేవాడు ఆర్గనైజర్ని. ఆయన ఎప్పుడు అలా అనేవాడు, కర్మకాలానికి ఎప్పుడు చిట్ట చివరి 45, 46 సీటే వచ్చేది. నాకు వెనక సీట్ వస్తుందో వెనక సీట్ వస్తుందో అనుకుని ప్రారంభంలో అనుకోవడంతో చివరిదాకా వెనక సీటే. దాంతో ఆయన 14 ఏళ్ళు యాత్రకు వచ్చాక 15 7 రావడం మానేశాడు. ఎందుకు వచ్చింది, నాకు ఎప్పుడు బ్యాక్ సీటే వస్తుందని. ఆయన మానేశాక ఈ స్లిప్లు వేయడం మానేశారు ఆర్గనైజర్స్. ఆయన ఉన్నంతకాలం వేశారు, ఆయన మానేశాడు. ఆ తర్వాత స్లిప్పులు ఏం లేవు, హాయిగా మీ ఇష్టం వచ్చేటట్టు కూర్చోండి అన్నారు. చూసారా ఆయన కర్మ, ఆయన మనసులో నేను ఎప్పుడు వెనక సీట్లోనే కూర్చుంటానేమో అనుకుంటాడనమాట. అలాగే మీరు కూడా ఎప్పుడు కూడా మేము వచ్చే మాకు సీట్లు లేవు నిలబడాలేమో అనుకుంటే నిలబడతారు, కాదండి ముందుకు వచ్చి కూర్చోగలమంటే కూర్చోగలుగుతారు. మన మనస్సు సమస్తాన్ని ఇస్తుంది. ఈ బంధమోక్షములకు మనస్సే మూల కారణం. ఈ మనస్సు వల్లే నేను సంసారంలో ఉండి విరాగిగా ఉంటున్నాను అని నచ్చ చెప్పగానే సుఖుడికి ఆనందం కలిగింది. అత్యద్భుతంగా చెప్పావు, నీ వాక్కు నాకు ఆనందం కలిగించింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నట. నువ్వు యోగివి అయినా పేరుకి ఒక సంసారంలో ప్రవేశించు. పితృదేవతలకి పీవరి అని ఒక కన్య కొన్నది. పితృదేవతల కూతుర్లో కూతురు పేరు పీవరి. ఈ పీవరికి నిజానికి రూపం లేదు, రూపం ఉన్నట్టుగా నటిస్తుంది. రూపము లేని ఏది మన ఆంజనేయుడి పక్కన సువర్చన లాంటిది అనమాట. అటువంటి ఆమెను నీ వివాహం చేసుకో. అప్పుడు ఆవిడ భార్య అంటే భార్య, భార్య కాదా అంటే భార్య కాదు. ఈ విధంగా నీకు బంధము లేకుండా ఉంటుంది, బంధము ఉంటుంది. ఆమె ద్వారా నువ్వు సాధారణ సంసారులకు మళ్ళీ శరీర సంబంధమైన సంతానం కాకుండా యోగశక్తితో సంతానాన్ని ఉత్పాదించు. అప్పుడు నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశించిన వాడి అవుతావు, మళ్ళీ గృహస్థాశ్రమ సంబంధం లేకుండా ఉంటావు, అప్పుడు తరిస్తావు. ఈ మాట నేను చెప్పింది కాదు, పరమేశ్వర సంకల్పం అనుకో అనగానే జనకుణ్ణి ఆశీర్వదించి ఆయన చెప్పిన మాటల్ని అంగీకరించి సుఖయోగేంద్రుడు వెనక్కి వచ్చాడు. పండిన మహాత్ముడు సుఖుడంటే. అందుకే సుఖుడు ఇంతవరకు వాదించిన వాదోపవాదాలు ఆయన కోసం కాదు సుమా, ఆయనకి ఏమీ తెలియదని కాదు. ఈ వాదోపవాదాల ద్వారా లోకంలో ఉన్న మనబోటి వాళ్ళకి సంసారము సుఖముగా తరించడానికి ఎంత మంచిదో చెప్పడానికి ఆ పనిచేశాడు ఆయన. అందుకనే కెలకులనున్న తంగిటి దున్ను మనకి 2వ మనువు సారోచషమనువు సంభవంలో చెప్పారు ఒక యోగీశ్వరుడు ప్రవరుడని ఆయనకి. కెలకులనున్న తంగిటి దున్ను గృహమేధి యజమానుడంక స్థితార్థపేటి పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు దొడ్డి పెట్టిన వేల్పు గిడ్డి కాపు
కడలే నియమృతం పునడబావి సంసారి సవిధమేరు నగం భువన భర్త మరుదేశ పథ మధ్యమ ప్రప కులపతి ఆకటి కొదవు సస్యము కుటుంబి బధిర పంగ్వంధ భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతిథి క్షపణక అవధూతక పాలికాది అనాథులకు కానా భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియే.
యజమాని అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఎటువంటి వాడు, మన పక్కనే ఉన్న తంగి ఎటు జున్ను అంటే తేనెపట్టు, తేనెపట్టు పట్టింది దాని తేనెటీగలన్నీ వెళ్ళిపోయాయి, తేనె కింద కారుతోంది, కారుతున్న తేనె కింద ఒక గిన్నె పెట్టాంట, గిన్నె పెట్టి ఓ తేనె ఇందులో పడు అంటే తేనె పడిందిట. ఇలా తనయంత తాను గిన్నెలో పడితే తేనె, ఆ తేనెని మన పక్కనే పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అభిషేకానికి వాడచ్చు. పక్కన ఉన్న తేనె పొట్టు సంసారంలో ఉన్న వ్యక్తి, ధర్మముగా జీవితమును గడిపే, ధర్మబద్ధముగా అర్థమును సంపాదించే, ధర్మబద్ధమైన కామమును పొందేటటువంటి ఉత్తముడైన గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి ఎటువంటి వాడు, పక్కనే ఉన్న తేనె పొట్టు లాంటి వాడు. అంకస్థితార్థపేటి, తొడ మీద ఉన్న క్యాష్ బాక్స్, పూర్వం క్యాష్ బాక్స్ అని ఉండేది, పూర్వం కొట్లోకి వెళ్ళగానే గళ్ళా పెట్టని ఉండేది అనమాట. ఆ పెట్టిని తొడ మీద పెట్టుకుంటే అందులో డబ్బులు మనవేగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. తొడ మీద పెట్టుకున్న ధనపు పెట్టి, పేటీఎమ్ఓ ఏటీఎమ్ఓ వచ్చింది మీద అలాంటి కార్డు అనమాట వాడు. ఇంకా కల్పవృక్షం మన దొడ్డులోనే ఉండి పండి సిద్ధంగా ఉంటే ఎంత లాభం? కల్పవృక్షం దొడ్లో ఉందంటే మనం ఎప్పుడు కావాలంటే ఇప్పుడు దొడ్డిలోకి వెళ్ళి దాని ద్వారా కోరిన కోరికలు తీర్చుకోవచ్చు. పైగా ఆ కల్పవృక్షం కూడా పండిన పండ్లతో సిద్ధంగా ఉందట. యజమాని సంసారంలో ఉన్నవాడు దొడ్డిలో పండి సిద్ధముగా ఉన్న కల్పవృక్షంతో సమానం. ఇంకా మన దొడ్డిలోనే కట్టివేయబడిన కామధేనువు లాంటి వాడు సంసారంలో ఉన్నటువంటి వ్యక్తి, కామధేనువు కోరిన కోరికలు తీరుస్తుంది. సంసారంలో ఉన్న గృహస్థాశ్రమంలో ఉన్న ఉత్తమ వ్యక్తి కూడా కల్పవృక్షము కామధేనువుల్లాగా కోరిన కోరికలు తీరుస్తాడు. అమృతపు నడబావి అట, నడుస్తున్న ఒక బావి, ఓ చోట ఒక నుయ్యి ఉంది, ఆ నుయ్యి నిండా అమృతం ఉంది, అమృతముతో నిండిన బావి నడుస్తూ వచ్చి ఏమన్నా మీకు ఏమైనా అమృతం కావాలా తాగండి అని మన దగ్గరకు వస్తే ఎంత అదృష్టవంతులు అవుతాం, అసలు నుయ్యి నడిచి వస్తుందా? పైగా ఆ నుయ్యి కూడా ఏదో చెండాలపు నీరుతో, కుళ్ళు నీరుతో, ఉప్పు నీరుతో, చచ్చునీరుతో ఉన్నటువంటి నుయ్యి కాదట, అమృతముతో నిండిన బావి. ఆ బావి తనయంత తాను మన దగ్గరకు వచ్చి పైగా దిగుడు బావి అయి మెట్లు కూడా పెట్టుకుని నేను దిగుడు బావిని, నాలో అమృతం ఉంది తాగండి అని మీ దగ్గరకు వస్తే ఇక మీకు ఎంత ఆనందం కలుగుతుంది. ఇదిగో హరిప్రసాద్ గారు లాంటి సంసారంలో ఉన్న ఉత్తమ గృహస్థాశ్రమ వ్యక్తి నడుస్తున్న అమృతపు బావి అట. మేరు పర్వతం అని ఒకటి ఉన్నది, అంటే బంగారు కొండ అంటారు దాన్ని. ఆ బంగారపు కొండ మన దగ్గరకు వచ్చి నిలబడితే ఎటువంటిదో ఉత్తమమైన గృహస్థాశ్రమ జీవి అటువంటి వాడు. ఎంతెందుకు గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, కుంటివాళ్ళు, నానా రకాల యాతనలు పడే భిక్షుకులు వీళ్ళందరికీ, అలాగే మహానుభావులైన పండితులకి, వేద పండితులకి, వీళ్ళందరికీ ఇంత దానము చేసి అన్నం పెట్టి ధర్మమును పోషించేటటువంటి వాడు ఒక్క గృహస్థాశ్రమంలో ఉన్నవాడే. సన్యాసులు ఏం పోషిస్తారు మీరు ఆలోచించండి, అడవిలో ఏమీ లేకుండా గోచిగుడ్డ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఏ ధర్మాన్ని పోషించగలడు? కాబట్టే పూర్వకాలంలో ఎక్కువ మంది గృహస్థాశ్రమంలో ఉంటూ ధర్మార్థ కామ మోక్షములను తాము అనుభవిస్తూ తమ అర్థమును ఉత్తమ కార్యాలకి వెచ్చిస్తూ తరించేవారు. అందువల్ల గృహస్థాశ్రమం ఆశ్రమాల్లోకి గొప్పది. ఇవాళ గొప్ప గొప్ప పీఠాధిపతులు ఇచ్చిన వాళ్ళు కూడా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళే. గృహస్థాశ్రమంలో ఒక వ్యక్తి లేకపోతే, వాడికి కొడుకు లేకపోతే మనకి గురువులు ఎక్కడి నుంచి వచ్చారండి? శంకరుడనే జగద్గురు వచ్చాడంటే వాళ్ళ అమ్మ నాన్న ఆర్యాంబ శివగురువులు ఉన్నారా లేరా? కాబట్టే గృహస్థాశ్రమములో ఉన్న వ్యక్తి అందరికంటే గొప్పవాడు అనే విషయము జనకుని ద్వారా చర్చ చేసి లోకానికి అందివ్వడానికి సుకుడు ఇంత నాటకం ఆడాడు. ఇప్పుడు సుకుడు వెనక్కి వెళ్ళాడు, తండ్రికి నమస్కరించాడు, నాన్నగారు జనకుణ్ణి చూశాక నా సందేహం తొలగింది, గృహస్థాశ్రమం ఉత్తమమైన ఆశ్రమమనే నమ్మకం కలిగింది, అందుకే నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి వచ్చాను, నాకు పెళ్లి చెయ్యండి అన్నాడు. అప్పుడు ఆయన పీవరి అని పేరు కలిగిన కన్యక, పితృదేవతల కూతురు అన్నమాట, ఆ పితృదేవతా పుత్రికని పేవరిని పిలిపించాడు. నిజానికి పేవరి అనేది యజ్ఞములో వేసేటటువంటి ద్రవ్యమును పితృదేవతలకు అందిస్తుంది, ఆవిడ కవ్యమును అందించేటటువంటి మహాత్మురాలు అనమాట. మీరు పిండ ప్రధానాలు ఎప్పుడైనా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, పిండ ప్రధానం అయ్యాక మూడు పిండాలు ఉంటాయి. ఈ మూడు పిండాలని అయితే ఆవులకైనా పెట్టాలి, లేదా నీళ్లలో కలపాలి, లేదా అగ్నికి ఆహుతి చెయ్యాలి. దీంతోపాటు ప్రారంభంలో పితృయజ్ఞం అని చేస్తారు ఇంట్లో, అక్కడ కూడా అగ్నికార్యం ఉంటుంది. ఈ అగ్నికార్యములో వేసే నెయ్యి, ఈ పిండాలు మొదలైనటువంటివి తగలబెట్టగా వచ్చేటటువంటి ఆహారము, వీటిని పితృదేవతలకు మోసుకుపోయే ఒకనొక సుందరి ఉన్నది. ఆవిడ పేరు పీవరి అన్నమాట. ఆవిడ అనుగ్రహం ఉంటే యజ్ఞం, పితృయజ్ఞం బాగా జరుగుతుంది. పేవరిని రోజు రాత్రి పగలు తలుచుకుని ఆ తర్వాత పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు పెట్టేవారు. ఆవిడ అనుగ్రహం లేకపోతే ఏమవుతుందనమాట, సరిగ్గా పితృకార్యానికి ఇంట్లో ఆడవాళ్ళు బయట ఉండడం, అంటే యజమాని యొక్క భార్య బయట ఉండడమో, లేకపోతే రావలసినటువంటి అర్చకులు రాకపోవటమో. పితృదేవతా కార్యక్రమం చేసేటటువంటి పురోహితుడు చాలా గొప్పవాట, మామూలు పురోహితుడి కంటే కూడా 1000 రెట్లు ఎక్కువ గౌరవం ఇవ్వమని పితృకార్యాలు చేసే పురోహితుడికి ఇవ్వమని శాస్త్రం చెబుతుంది. అందుకని మరి ఎప్పుడు కూడా అపరకర్మలు చేసేవాడిని ఎప్పుడూ పొరపాటు దూరం పెట్టకండి. ఎందుకో ఎవడికో భ్రమ కలిగి అపరకర్మలు చేస్తే చాలు, అసలు వాళ్ళని ఇంటికి రానివ్వడం లేదు కొంతమంది. మహాపాపం అది. అపరకర్మలు చేసేవాడు భగవంతుడితో సమానం, వాడే లేకపోతే వాళ్ళు మన పితృదేవతలు ఎవరు తరిస్తారండి? మన పితృదేవతల్ని తరింపచేసి మన ఇంట్లో భోక్తలుగా వచ్చి, ఋత్విక్కులుగా వచ్చి మన కార్యాలు చేసి మనల్ని రక్షిస్తున్నారు. అసలు పురోహితుడనేవాడు లేకపోతే ఈ భూమి ఎప్పుడూ నాశనమైపోతుంది. అందున అపరకర్మలు చేసేటటువంటి వాడు లేకపోతే మొత్తం పితృకార్యం మొత్తం అస్తవ్యస్తమవుతుంది, అప్పుడు సత్సంతానం కలగదు. ఇవాళ చాలామందికి పిల్లలు పుట్టకపోవడానికి మూల కారణం ఏమిటి అంటే వాళ్ళు శ్రాద్ధములు సక్రమంగా పెట్టకపోవటమే. పితృకార్యములు సక్రమంగా చేస్తే ఆ ఇంట్లో సంతానం కలుగుతుంది, కొడుకులు కూతుళ్లతో ఆ ఇల్లు కళకళలాడుతుంది, ఆ ఇంట్లో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, ఆ ఇళ్లలో ఉన్న పిల్లలు బుద్ధిమంతులై లోకానికి తమకి ఉపయోగపడతారు. పితృకార్యాలు జరగని ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు తాము బాగుపడరు, లోకాన్ని పాడు చేస్తారు. ఇందువల్లే పితృకార్యములు సక్రమంగా జరగాలి. జరగాలంటే పేవరి యొక్క అనుగ్రహం ఉండాలి. ఉండాలంటే మనమేం చెయ్యాలి అంటే అప్పుడప్పుడైనా గయా, కాశీ, బదరి, సుఖస్థలం వంటి తీర్థయాత్రలు చేయాలి. తీర్థయాత్రలు తరచుగా చేస్తే పితృదేవతల పుత్రిక అయిన పేవరి యొక్క కటాక్షం పొందుతాం. అందుకే భూమి మీద పుట్టినవాడు ఏదో ఒక వంకతో తీర్థయాత్రలు చేయాలి. తీర్థయాత్రలు చేయని వాడు ఎప్పటికీ తరించడని శాస్త్రం చెబుతోంది. మళ్ళీ తీర్థయాత్రలకు పెడుతున్నాం కదా అని అక్కడ వెకిలివేషాలు వేయకుండా సాధ్యమైనంత వరకు నియమనిష్టలతో చెయ్యాలి. మహాత్ముడు సుకుడు అలా పితృకార్యములకు ఉపయోగపడే పితృదేవతల పుత్రిక పేవరిని భార్యగా స్వీకరించాడు వ్యాసుని అనుమతితో. ఆవిడకి రూపం లేదు నిజానికి. ఎందుకని, యజ్ఞములో పొగ రూపంలో యజ్ఞములో వేసినటువంటి ద్రవ్యమును బూడిద చేసి పితృదేవతలకు అందిస్తుంది ఆవిడ. అందువల్ల ఆవిడకి రూపం లేదు. కానీ సుకుడి కోసం ఒక రూపం ధరించింది. ఆవిడ కూడా సుకుడిలా పచ్చని రూపంతో వచ్చింది, సుకుడికి భార్య అయ్యింది. అంటే భార్య ఉండి కూడా బ్రహ్మచారి సుకుడు అందువల్లే. ఆ తర్వాత పేవరి వల్ల 4 కుమారుల్ని 1 కుమార్తెని పొందాడు. 4 కుమారుల్ని ఉత్తమ గృహస్థాశ్రమంలో ప్రవేశపెట్టాడు. కుమార్తెకి కీర్తి అని పేరెట్టాడు. ఈమెను కూడా మళ్ళీ పితృదేవతల వంశంలో పుట్టిన ఒక ఉత్తముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇదంతా క్షణాలలో జరిగిపోయిందిట. ఎలా జరిగిందని అడగరే, ఆయన మహాయోగి, సద్యోగర్భంతో ఆవిడ గర్భం పండేలా చేశాట. ఆయన తన కుడి చెయ్యిని అలా ఎత్తి చూపించగానే ఈ కుడి చేతిలోంచి కొన్ని కిరణములు ఆయన భార్య పేవరి గర్భంలో ప్రవేశించాయి. ఆవిడ నిండు గర్భిణి అయ్యింది, వెంటనే పిల్లల్ని కన్నది. ఆ పిల్లలు పుట్టి పుట్టడంతో 16 సంవత్సరాల పిల్లలు అయిపోయారు. అటువంటి వాళ్ళని సద్యోగర్భులు అంటారు. వ్యాసుడు అలాగే పుట్టాడు. వ్యాసుడు పుట్టడంతో నవయౌవనంతో పుట్టాడు, సకల శాస్త్రములతో పుట్టాడు, అలాగే సుకుడు పుట్టాడు. ఇప్పుడు ఆయన పిల్లలు అలాగే పుట్టారు వీళ్ళందరినీ. అందుకే క్షణాలలో పుట్టించాడు, క్షణాలలో పెద్దవాళ్ళని చేశాడు, క్షణాలలో వాళ్ళందరినీ పండితుల్ని చేశాడు, వాళ్ళకి చేయవలసిన కర్మలు చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడు, వెంటనే తండ్రి నీవు కోరినట్టుగా గృహస్థాశ్రమం పూర్తి చేశాను, ఇక నేను సన్యాసం పుచ్చుకుంటానన్నట్ట. ఇప్పుడు మళ్ళీ తండ్రి గారికి బెంగ వచ్చింది. ఏదో గృహస్థాశ్రమంలో ప్రవేశించడం అంటే అందరిలాగే పెళ్లి చేసుకుని 25 ఏళ్ళు 30 ఏళ్ళు అందులో జీవించి ఏదో ఉద్యోగం చేసుకుని రిటైర్ అయ్యాక నెలకి ఎంత పెన్షన్ వస్తుంది, లేకపోతే మళ్ళీ పెన్షన్ స్కీములు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటాడేమో అనుకున్నాడు. కానీ ఈయన క్షణాలలో అన్నీ పూర్తి చేసుకుని వెళ్ళిపోతాడని వ్యాసుడు ఊహించలేదు. అందుకని, పుత్ర నీవు లేకపోతే ఉండలేను, పరమ పవిత్రమైన భాగవతాన్ని స్వీకరించి దాన్ని ఇతరులకు పురాణంగా చెబుతూ కొంతకాలం ఇక్కడ ఉండు అన్నట్ట. అప్పుడు ఆయన, భాగవతాన్ని నేను స్వీకరించాను, ఈ భాగవతాన్ని భవిష్యత్తులో కొంతమందికి పురాణముగా చెబుతాను, అయినా ప్రస్తుతం మాత్రం నేను ఇంక ఈ గృహస్థాశ్రమంలో ఉండను, నా కర్తవ్యం పూర్తయింది, కర్తవ్యం పూర్తయ్యాక ఒక క్షణం కూడా ఇంట్లో ఉండకూడదు, ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతున్నానని తండ్రికి నమస్కరించి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతూ ఉంటే తట్టుకోలేక, ఇంత ఉత్తముడైన కొడుకు నాకు దూరం అయిపోతే నేను భరించలేనని వ్యాసుడు ఏడుస్తూ వెంటపడ్డాడు. మంచి గుణములు కలిగిన వాడు, జ్ఞాని, అందగాడు, అటువంటి కొడుకు దూరం అయితే ఎంత గొప్ప జ్ఞానికైనా బాధేట. అందుకే ఉత్తముడైన కొడుకు దూరం అయితే తండ్రి భరించలేడు అని శాస్త్రం చెబుతున్నది. అష్టాదశ పురాణాలు రాసిన వ్యాసుడు, వైరాగ్యం అంటే ఏమిటో లోకానికి చెప్పిన మహాత్ముడు, భారతమనే పంచమ వేదం ఇచ్చినవాడు, నాలుగు వేదాలు విభజించినవాడు, బ్రహ్మసూత్రములనే పేరుతో మానవులకి ఎన్నో విశేషములు ఇచ్చినవాడు, అంతటి వ్యాసుడు కూడా పుత్రుడు వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళొద్దు వెళ్ళొద్దు అన్నట. ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా, పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. అన్నీ విడిచిపెట్టి తీవ్ర వైరాగ్య సంపన్నుడై మహాత్ముడు సుఖుడు వెళ్ళిపోతూ ఉంటే తట్టుకోలేక పుత్ర వ్యామోహంతో పుత్ర ప్రేమతో, కుమార కుమార పుత్ర వెళ్ళిపోకు, నువ్వు వెళితే నేను ఈ భూమి మీద ఉండలేను, ఇంకొంతకాలం నా దగ్గర ఉండు, పుత్రప్రేమ నాకు చూపించు, పితృప్రేమ నువ్వు పొందు అంటూ వ్యాసుడు వెంటపడ్డాడు. అలా వెళ్ళిపోతూ ఉంటే కొంత దూరం వెళ్ళాక కేదార ప్రాంతానికి వెళ్ళి హిమాలయ పర్వతాల్లో అదృశ్యమైపోయాడు ఆ కొడుకు.